ప్రేమ స్వరూపు అయిన దేవ మహిమా స్వరూపి మీకు వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు రాత్రి అన్ని జిల్లాల్లో ఇదే పోర్షన్ మీద చక్కగా గ్రూప్ స్టడీ చేయడానికి 224 సహవాసాలకు కృపను అనుగ్రహించారు. చక్కగా ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి సహవాసము వారే గ్రూప్ స్టడీ చేసుకునే మెట్లోకి నడిపిస్తూ ఉన్నారు. కొంతమంది భయపడుతున్న వారు ధైర్యంగా వాక్యాన్ని కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చించడానికి వారు కూడా సహాయం చేయండి. మేము కూడా ప్రభువా మరి బైబిల్ స్టడీలో నిజంగా నేర్చుకుంటూ ఉన్నాం, మేలు పొందుతూ ఉన్నాం. నిశ్చితమైతే గురు బైబిల్ స్టడీ వారానికి 2 రోజులు పెట్టడానికి కూడా మీరు మమ్మల్ని ధైర్యపరిచి నడిపించండి. ఉదయకాలం టీమ్ గా వచ్చిన బిడ్డలు ఉదయబాబు సీఏ గారు, ప్రదీప్ డాక్టర్ గారు, బాలస్వామి, అట్లాగే కేవీకే రాజు గారు, జాకోబ్ అన్న, రమేష్ బ్రదర్, ఆరుగురిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు వచ్చిన బిడ్డలు కూడా వారు చక్కగా చాట్ బాక్స్ లో ప్రశ్నలు సమాధానాలు చెప్తూ కూడా ఉన్నారు. వారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆరుగురిలో నుంచి ఒకరు ఈ 13 వచనాలను కథా రూపకంలో చెప్పాలి, అంటే స్టోరీ కింద ఇదండి ఇక్కడ ఉంది అని స్టోరీలా చెప్పగలగాలి. ఆ ప్రయత్నం ఎవరైనా ఒకరు చేస్తే బాగుంటుంది. టీం సభ్యులు
అన్న ప్రైజ్ రాడన్న
ఉదయం
యేసుక్రీస్తు ప్రభువారు యొక్క పరిచర్య ప్రారంభం ఈ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగా యోహాను చెరపట్టబడ్డాడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు విన్నారు. గల్లీకు తిరిగి వెళ్ళాడు, అంటే యూదయ ప్రాంతంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకున్నట్టుగా, మరి అక్కడ నుంచి గల్లీకి తిరిగి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా ఆ రావడం అనేటువంటిది మరి ప్రవక్త యొక్క ప్రవచనం కూడా నెరవేర్చబడినట్లుగాను ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అక్కడ నుంచి తన యొక్క పరిచర్య ప్రారంభం పరలోక రాజ్యం సమీపించబడింది కాబట్టి మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత తన యొక్క శిష్యుల్ని మొదటిగా పిలిచినట్లుగా, మొదటి 4 శిష్యుల్ని పిలువబడినట్లు ఇక్కడ చూస్తా ఉన్నాం. గల్లే సముద్ర తీరం నడుచుకు మరి అక్కడ ఉన్నటువంటి సీమోను పేతుర్ని, ఆంద్రేయును అక్కడ వాళ్ళ శిష్యుల్ని పిలిచినట్టుగా, పిలిచిన వెంటనే వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని వదిలేసి తండ్రిని వదిలేసి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్యలో భాగంగా సమాజ మందిరాల్లో బోధిస్తా ఉన్నట్లుగా, మరి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా, సువార్తతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసతులు వారి పట్ల జాలిపడి వాళ్ళకు ఉన్నటువంటి మరి రోగాలను కూడా నయం చేస్తూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితులు ఈ యొక్క విషయాలన్నీ కూడా సిరియా దేశం అంతటా విస్తరించబడినట్లుగా, మరి అనేక రకమైనటువంటి ఈ వ్యాధిగ్రస్తుల్ని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తూ ఉన్నట్లు, ఈ విషయాలన్నీ కూడా సిరియా దేశం అంతటను అంటే కేవలం గల్లీ ప్రాంతాలు కాకుండా పక్క ప్రాంతాల్లో కూడా విస్తరించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి అనేక ప్రాంతాల నుంచి గల్లీ దెకపోలి ఆ ప్రదేశాల నుంచి కూడా మరి బహుజన సమూహములు ఆయన వెంబడించను అన్నట్లుగా ఎక్కువ మంది ఆయన వెంబడిస్తా ఉన్నారని కూడా మనం చూస్తా ఉన్నాను. ప్రైజ్ రాడండి.
థ్యాంక్ యూ. చక్కగా అక్కడ ఉన్న విషయాన్ని మనకు అర్థమయ్యే భాషలో స్టోరీ కింద చెప్పినందుకు ఉదయబాబు సీఏ గారు పొందినారు. టీం సభ్యులు, లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసిన ఆ ప్రశ్నలు మీరు తర్వాత ఆలోచించుంటారు. సాటిస్ఫై అయితే ఓకే. ఇంకా ఈ ప్యాసేజ్ ని బాగా అర్థం చేసుకోవడానికి ఏమైనా ప్రశ్నలుంటే మీరు లేవనెత్తచ్చు. ప్రశ్నల దగ్గర ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కానీ టీం సభ్యులు కానీ మన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ప్రశ్నలు అడగలేము, అడగకూడదు. మన ఉద్దేశం ఏంటి అంటే ఇది నాకు అర్థం కాలేదు ఏమనుకోవాలి. ఈవెన్ స్టేట్మెంట్స్ కూడా మీరు చేయొచ్చు, నాకు ఈ వాక్యం ఎలాగ అనిపించింది అని మీరు టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ కూడా చెప్పేయచ్చు. అల్టిమేట్ గా మనం ప్రశ్నల ద్వారా అర్థం కాని విషయాలు అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం మనం 4 ప్రశ్నలు పెండింగ్ కూడా పెట్టుకున్నాం, ఒకవేళ వేరే ప్రశ్నలు ఏమి లేకపోతే ఆ 4 ప్రశ్నల మీద డిస్కషన్కి వెళ్ళిపోతాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే మాట్లాడండి. రైట్, ఏమి ప్రశ్నలు లేవు అని భావిస్తా ఉన్నాను. కాబట్టి లాస్ట్ వీక్ చాట్ బాక్స్ లో అడిగిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటి మీద మీరు ఏమనుకుంటున్నారో చెప్తే నెక్స్ట్ వెళ్ళిపోదాం. రైట్, అందులో ఎవరు అడిగారు, రాజు బ్రదర్ అడిగారు. ఆయన ఏమన్నారంటే సువార్త స్వస్థత ఒకటే అన్నట్టుగా మాట్లాడారు. రాజు గారు ఒకసారి మీ ప్రశ్న మీరు రిపీట్ చేస్తారా, సువార్త స్వస్థత ఒకటేనా అని మీరు ప్రశ్నించినట్టుగా రాసుకున్నాను, అంతేనా ఏమన్నా మార్చారా ప్రశ్న?
సువార్త స్వస్థత ఆయన చేశాడు సువార్తలో ఒక భాగము అన్నాను సార్.
యా, స్వస్థత సువార్తలో ఒక భాగము అని స్టేట్మెంట్ చేశారు. మేబీ రాజు గారితో ఏకీభవిస్తే ఏకీభవించవచ్చు, లేకపోతే రాజుగారిని సరిచేసే లేకపోతే అభిప్రాయ భేదాలు ఉంటే ఆయనకి ప్రేమపూర్వకంగా మీ సమాధానాలు టీం సభ్యులు చెప్పవచ్చు.
పోయినసారి మనం దీని గురించి డిస్కస్ చేసినట్టు నాకు గుర్తుందన్నా, సువార్త స్వస్థత సువార్తలో భాగం కాదన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఇదే వచనాల్లోనే క్లియర్ గా సువార్త ఆయన సువార్త ప్రకటించను అనేటువంటి ఒకటి సపరేట్ గా చెప్తా ఉన్నాడు, అలాగే ప్రజల్లోని ప్రతి వ్యాధిని సువార్త ప్రకటించను.
బెటర్ గా ఉంటది
23వ వచనంలోని సువార్తను ప్రకటించొచ్చు అంటే సువార్త సపరేట్, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థతను గలయనంతటా సంచరించను, స్వస్థపరచచ్చు గల్లేయంతటా సంచరించను అనేది చూస్తా ఉన్నాను. కాబట్టి సువార్త వేరు స్వస్థత వేరు, సువార్తలో స్వస్థత భాగం కాదని.
ఉదయబాబు గారు సువార్త స్వస్థత వేరు వేరు ఒక భాగంగా తీసుకోకూడదు అంటారు. ఇంకెవరైనా టీం సభ్యులు మాట్లాడతారా దీని మీద?
లోకాసువార్తలు 4:18 ఉంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్తను ప్రకటించుటకై నన్ను అభిషేకించును అని చెప్పి చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించడం, నలిగిన వారిని విడిపించుటకు అని వేరువేరుగా చెప్తా ఉన్నారన్న.
ఓకే, లోకాసువార్త వచ్చేసి వేరు వేరు ఒకటి కాదు అన్నారు. రాజుగారు మీకేమైనా వారి అభిప్రాయాల మీద మీరేమన్నా ఏకీభవిస్తారా, లేకపోతే మీకు ఇంకా కాదు అనిపిస్తుందా, ఒకటే అనిపిస్తుందా?
గతసారి మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే సువార్త అంటే ప్రకటించడము అని చెప్పారు కదా సార్.
అవును,
ఇక్కడ ఈ 4:18లో ఆయన ప్రకటించేవి ఏంటి అనేది కొంచెం వాక్యం ద్వారా తెలియపరిచింది కాబట్టి నేను అన్నాను సార్. అలాగా చూడండి, గుడ్డు వారికి స్వస్థపరచుట అనే దానికి ప్రకటించడము అని చెప్పాడు. అక్కడ ప్రకటించడం అంటే ఏంటి, బోధించడం అంటే ఏంటి అనేది కూడా మీరు గతసారి మాకు నివృత్తి చేశారు, మంచిదే దానికి.
మీరు అనేది 4:18 మత్తయి సువార్త లూకా సువార్త?
లూకా సువార్త సార్.
లూకా సువార్తలోకి ఎందుకు వెళ్తారండి?
లోకసువార్త కోట్ చేశాం
కోట్ చేశాము అక్కడ ఆల్రెడీ. అక్కడ ఆల్రెడీ మనం
మాట్లాడారు. యాక్చువల్ గా ఇప్పుడు మనకు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే క్రీస్తు యొక్క జనన మరణ పునరుత్వాన్ని మనం ప్రకటించాలి. మనము కానీ ఆయన యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు, ఆయన ఏం చేశారు అనేది మన కాన్సెప్ట్. ఈ వాక్యం అనేది ఇప్పుడు 16:12-25 యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభం. ఆ ప్రారంభం ఏం చేస్తున్నాడు ఆయన, ఏం చేశాడు అనే దాని మీద ఉద్దేశం సార్.
అంత లింక్కి వెళ్ళదు డైరెక్ట్ కొన్ని అంటే సువార్త స్వస్థత సువార్తలో భాగమే అని మీరు అన్నారు. రెండు ఒక సువార్త స్వస్థత సువార్తలో భాగమే అని స్టిల్ ఇంకా మీరు అట్లాగే అభిప్రాయంతో ఉంటే మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం గాని టీమ్ సభ్యులు ఏకీభవించట్లేదు అని నేను అంటాను. అది మీరు ఒకసారి అది మాట్లాడండి, మొత్తం మీ వేరే దానికి వెళ్ళొద్దు. ఇక కొన్ని ప్రశ్నలు టీమ్ సభ్యులు కూడా అడుగుతా ఉన్నారు, తర్వాత టైం అంటే అవి కూడా తీసుకుందాం. రైట్, సరే రాజుగారికి చెప్పిన దాంతో టీమ్ సభ్యులు ఏకీభవించలేదు, నేను కూడా ఏకీభవించను. రాజుగారు దాని మీద ఇంకా స్టడీ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకొక ప్రశ్న ఏమడిగారంటే, లాస్ట్ వీక్ అడిగిన ప్రశ్నలు ఉన్నాయి, ఇప్పుడు చాట్ బాక్స్ లో ఇంకొక ప్రశ్న అడిగి అది లాస్ట్ వీక్ కూడా అడిగారు. ఈవెన్ మీ గ్రూప్ సభ్యులు సువార్త స్వస్థత సువార్తలో భాగమేనా రెండు వేరు వేరా అన్నది మీ అభిప్రాయాలు కూడా చాట్ బాక్స్ లో తెలియజేయచ్చు. దాన్ని కూడా బట్టి అందరూ ఏమనుకుంటున్నారో అర్థమవుతుంది, అది కూడా మీరు తెలియజేయచ్చు. సో గ్రూప్ సభ్యుల్లో కళ్యాణి ప్రసాద్ గారు కడప నుంచి అమ్మ ఏమంటారంటే, పరలోక రాజ్యం దేవుని రాజ్యం రెండు ఒకటేనా, ఇక్కడ దేవుని రాజ్యం కోసం ప్రకటించాడు కదా అని. లాస్ట్ టైం కూడా ఎవరు పెద్దపల్లి సుధాకర్ దేవుని రాజ్యం అంటే ఏమిటి అనే ఆ ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఏమైనా మీ అభిప్రాయాలు షార్ట్ గా తెలియజేయచ్చు, దేవుని రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యం అంటే ఏంటి, రెండు ఒకటేనా వేరు వేరా, మీరేమన్నా అందరికి సమాధానం చెప్పొచ్చు, మాట్లాడవచ్చు టీమ్ సభ్యులు. దేవుని రాజ్యం పరలోక రాజ్యం దాని మీద మీరేమన్నా క్లారిటీ ఇస్తారా? మాట్లాడచ్చు, జాకాబాను మాట్లాడండి, రమేష్ టీచర్ గారు మాట్లాడండి, ఒకంతతో మాట్లాడండి.
పరలోక రాజ్యం అనేది అంటే ఒక మత్తయి సువార్తలోనే పరలోక రాజ్యం రాయబడి సార్, మిగిలిన దాంట్లో దేవుని రాజ్యం అని ఉంది సార్ మిగిలిన సువార్తలో. అయితే పరలోక రాజ్యం గురించి అంటే పరలోకానికి సంబంధించినటువంటి అంటే దేవుడు పరలోకమందున్నటువంటి దేవుడు రాజ్యాన్ని పరిపాలించే దేవుడు.
అంటే జాకబ్కి నా రిక్వెస్ట్ ఏంటంటే కామెంటరీలో ఉన్న విషయాలు మీరు కోట్ చేయొచ్చు, కానీ మామూలుగా మీరు ఏమనుకుంటున్నారో మీ సొంత మాటలో చెప్పండి. లోక రాజ్యం అంటే ఇలా అనుకుంటున్నాను, దేవుడి రాజ్యం అంటే ఇలా అనుకుంటున్నాను, మీరు చదివిన విషయాలే మీ సొంత మాటలు మీకు అర్థమైన భాషలో పంచుకుంటే వినే వాళ్ళకు సులువుగా అర్థమవుతుంది. రమేష్ టీచర్ గారు
సార్ ప్రైజ్ లేడ్ సార్. అంటే పరలోక రాజ్యము దేవుని రాజ్యం ఒకటే సార్, ఎందుకంటే దేవుడు పరలోకంలో ఉంటాడు. అయితే మానవ స్వరూపిగా యేసు ప్రభువారు లోకానికి వచ్చారు కాబట్టి ఆ విషయాన్ని ప్రకటిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సార్, ఒకటే అని నా యొక్క అభిప్రాయం సార్.
చాలా క్లియర్ కట్ గా మాట్లాడుతుంది ఏంటంటే జాకబ్ గారు సారి రమేష్ బ్రదర్ ఏమంటారంటే రెండు ఒకటే అని తను మాట్లాడుతున్నారు. ప్రవీణ్ కుమార్ తను యుఏఈ చాలా సంతోషం యుఏఈ నుంచి కలవటం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనం యూరోప్ లో తానున్నాడు సంతోషం. పరలోక రాజ్యము దేవుని రాజ్యం ఒకటే అనుకుంటున్నా సార్, దేవుడు ఉండేది పరలోకంలోనే కాబట్టి అదే జాకబ్ రమేష్ అని చెప్పారు, అదే ప్రవీణ్ బ్రదర్ కూడా అంటున్నారు. రైట్
అన్నా, అన్నా ఇప్పుడు ఇందులో ఎక్కువగా పరలోక రాజ్యం అనేటువంటి మాట మత్తయి సువార్తలోనే మనం ఎక్కువగా చూస్తామన్నా, అందులో దేవుని రాజ్యం అనేటువంటి పదం ఎక్కువగా మనం వినం, ఎందుకంటే మత్తయి భక్తుడు ఎక్కువగా ఈ యొక్క సువార్తని యూదుల్ని ఉద్దేశించి ఆయన మనం రాశాడని మనం వింటూ ఉంటాము. కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ లో దేవుడు అనేటువంటి పదాన్ని పలకటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి అక్కడ దేవుని రాజ్యం అని కాకుండా పరలోక రాజ్యము అనేటువంటి మాట ఎక్కువగా వాడుతున్నట్లుగా నాకు అనిపిస్తా ఉందన్న. కాబట్టి రెండు ఒకటే, రెండు వేరు వేరు కాదని నేను అనుకుంటున్నాను.
ఎంత వ్యాలిడ్ పాయింట్స్ ఉదయభావ్ సిఏ గారు తీసుకొచ్చారంటే, సిమిలారిటీస్ ఇందాక జాకబ్ అని కూడా మాట చెప్పారు. నాలుగు సువార్తల్లో అదే ప్యాసేజ్ చదువుతా ఉన్నప్పుడు ఒక మత్తయ భక్తుడు పరలోక రాజ్యము అని మాట్లాడతాడు. మార్కు, లూకా, యోహాన్లో అదే సందర్భాలు దేవుని రాజ్యం అని రాయబడింది. కాబట్టి మార్చి మార్చి పదాలు వాడబడ్డాక రెండు ఒకటే అని తీసుకోవాలి. ఇంకొక లాజిక్ పాయింట్ తను జ్ఞాపకం చేశారు, యూదులు దేవుడు అన్న పదాన్ని పలకరు, యెహోవా అన్న పదాన్ని పలకరు. అక్కడ ఆ పదాల దగ్గర పరలోకము అని వాళ్ళు రాశారు. కాబట్టి రెండు ఒకటే బాగుంది. ఉదయ భవిష్యత్ సమాధానం బాగుంది. విజయ చంద్ర రెండు ఒకటే సార్ అన్నాడు. ప్రకాష్ రావు గారు రెండు ఒకటే అన్నారు. సుసన్న కిరణం రెండు ఒకటే అన్నారు. కాబట్టి దీని మీద డిస్కషన్ అక్కర్లేదు అని అనుకుంటున్నాను. అయితే ప్రశ్న అడిగిన వాళ్ళకి సమాధానం వచ్చిందో లేదో మాట్లాడితే, కళ్యాణ్ ప్రసాద్ గారు ప్రశ్నించారు కాబట్టి మీరు చాట్ బాక్స్ లో ఓకే సార్ అంటే బాగుంటుంది. అలాగే ఎవరు, ఇది పెద్దపల్లి సుధాకర్ లాస్ట్ వీక్ అడిగాడు, నీకేమన్నా క్లారిటీ వస్తే ఒకటే ఓకే అని మీరు మెసేజ్ పెట్టినా సరిపోతుంది. స్వరూప ఓడి చెప్తాను కూడా ఒకటే సార్ అన్నారు. సుధాకర్ హెడ్ కానిస్టేబుల్కి సమాధానం వచ్చిందట ఓకే అన్నాడు. కళ్యాణ్ ప్రసాద్ గారు కూడా అర్థమైందట ఓకే అన్నారు. సంతోషం. ఈ ప్రశ్న మీద మనం ఇక్కడ దాపేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇంకొక ప్రశ్న ఏమొచ్చిందంటే, లాస్ట్ వీక్ అడిగారు, ఈ వారం కూడా చాట్ బాక్స్ లో అడుగుతా ఉన్నారు. కొరువు ప్రసాద్ అనే సింగరేణి సహవాసం అడుగుతా ఉన్నారు, దేవుని రాజ్యం సమీపించడానికి మారు మనసు పొందడానికి సంబంధం ఏంటి అని ప్రసాద్ అని అడిగాడు. లాస్ట్ వీక్ ఎవరు అడిగారు ప్రశ్న, సుసన్న కిరణ్ అడిగింది. తను తనేముందంటే మారు మనసు అంటే ఏంటి, ఇక్కడ మారు మనసు పొందండి అని ప్రభు ప్రకటించారు. మారు మనసుకి అంటే ఏంటి, మారు మనసుకి దేవుని రాజ్యానికి లింక్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదేమైనా టీం సభ్యులు అడ్రస్ చేయగలిగితే బాగుంటుంది
సార్. ప్రైజ్ లెట్ సార్.
రమేష్ టీచర్ గారు వస్తారా.
ఇప్పుడు మారు మనస్సు అనగానే ఒక వ్యక్తి తన పాత ఆలోచనలు గాని ప్రవర్తనను విడిచిపెట్టేసి ఒక కొత్త మార్గంలోనికి తన జీవితాన్ని నేను ఈ విధంగా జీవిస్తానని ఒక నిర్ణయం తీసుకోవటం, అది మన ఆధ్యాత్మికంగా అవుతుందని. అయితే మారు మనస్సు అనేటటువంటిది మనం కొన్ని రకాలైనటువంటి విడిచిపెట్టాలి. ఏంటి, ఫస్ట్ మన పాపాన్ని మనం గుర్తించాలి. అంటే మారు మనసు పొందాలంటే మొదట మన పాపాలను గుర్తించి మనం దేవుని ఎదుట అవన్నీ ఒప్పుకోవాలి. అది పశ్చాత్తాపం అవుతుంది. ఆ పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ నిజంగా మనం పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి మనము దేవుని దగ్గరికి సిద్ధంగా ఉండాలి. అలాగే కొత్త జీవితాన్ని మనము ప్రారంభించాలి. దేవుని మార్గంలో నడవడానికి తన యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటిస్తూ మనము ముందుకు కొనసాగడం అనేటటువంటిది మారు మనస్సును సూచిస్తుందని. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక డ్రింకింగ్ అలవాటు, మద్యం అలవాటు ఉండేటటువంటి వాడు పూర్తి స్థాయిలో దానికి బానిస అయిపోయాడు. బానిస అయిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాటిని విడిచిపెట్టి సమాజంలో ఆయన తిరుగుతా ఉంటే జనాలు ఏమంటారంటే, ఈయన పచ్చి తాగుబోతూ కానీ దేవునిలోకి రక్షణ పొందిన తర్వాత, బాప్టిజం పొందిన తర్వాత లేదా మారు మనస్సు పొందిన తర్వాత అవన్నీ విడిచిపెట్టి దేవునిలో ఎంతో చక్కగా ఉంటున్నాడని అంటూ ఉంటారని. ఇది నా యొక్క అభిప్రాయం.
థ్యాంక్ యూ. చక్కగా చెప్పారు. మీరు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళేటప్పుడు మేమే అర్థం కాకపోతే అడుగుతాం, అర్థం కాలేదని వివరించండి, అప్పుడు ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళండి. లేకపోతే మీరు స్టేట్మెంట్ రూపంలో చెప్పగలిగితే ఎక్కువ డిస్కషన్ చేయగలుగుతాం. మేబీ ఇంకొకటి ఏంటంటే, ప్రశ్నలు అడిగేటప్పుడు కూడా మీరు ప్యాసేజ్ ని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఈ వాక్యం ఎందుకు ఇలా ఉంది, ఈ అంశం ఎందుకు ఇలా రాయబడింది అనే అంశాల మీదకి వెళ్ళగలిగితే ప్యాసేజ్ ని బాగా మనం తవ్వగలుగుతాం. అందులో ఉన్న పదాలు మీరు అడగటం కూడా మంచిదే గాని, ఇవి పదాలు మీరు అడగట్లేదు, లింక్ చేసి అడుగుతున్నారు. మారు మనసుకి పరలోక రాజ్యానికి సంబంధం ఏంటి అని అడగటం, అది ఆ ప్యాసేజ్ ఉపయోగపడింది ఎందుకంటే ప్రభు ప్రకటించాడు కాబట్టి. అట్లా పదాల మీద కాకుండా మీరు కాన్సెప్ట్ మీద ప్రశ్నలు అడగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సో మారుమనసు అన్న మాట దగ్గర యాకోబు గారు అభిప్రాయం, రమేష్ అన్న అభిప్రాయం చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరైనా అదే అనుకుంటే అంతే అండి అని చెప్పండి. లేదు ఇంకా సింపుల్ గా క్యూట్ గా నా బాగా చెప్తాను అనుకుంటే మీరు మాట్లాడచ్చు. జాకబ్ అన్న
సార్, ఇప్పుడు ఒక వాక్యాన్ని కోట్ చేస్తాను సార్. నేను ఇది మారు మనిషి గురించి నేను ఇలా అనుకుంటున్నాను సార్. 2 కొరింథీయుల రాసిన పత్రిక 7:10-10 ఒక మాట ఉంది సార్. సార్ చదవచ్చు సార్.
2:10
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. అంటే మనకి ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. అంటే మారు మనసు అనగా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఇంకా కొన్ని వచనాలు మనం చూసారు, కొన్ని పోకిరి చేష్టలు అపవిత్రత అవన్నీ వదిలిపెట్టడమే మారు మనసు అని డిఫైన్ చేసి ఉన్నారు సార్. కాబట్టి మారు మనసు అంటే మనకు ఉన్నటువంటి అపవిత్రత పోకిరి చేష్టలు జారత్వం అని వాక్యానుసారంగా అవి వదిలిపెట్టడమే దైవ చిత్తానుసారమైన దుఃఖమే మారు మనసు అని నేను అనుకుంటున్నాను సార్.
ఇందాకలా రమేష్ టీచర్ గారు కూడా అది అన్నారు, పాతది విడిచిపెట్టడం అన్నది మాట్లాడారు. అదే జాకబాను కూడా పాతవి విడిచిపెట్టడం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు మీకు సాటిస్ఫై అయ్యారా అని మాట్లాడుతూ మేము వెళ్ళిపోతాం. ఇంకా వివరణ కావాలంటే మాట్లాడతాం. ఏదైనా మీ దాన్ని బట్టి ఎవరు సుసన్న కాని మారు మనసు కోసం అడిగిన సుసన్న కాని ఈ వారు మాట్లాడుతున్న ఎవరు అడిగారు ఇది మారు మనసు కోసం కొరు ప్రసాద్ అన్న కానీ మీరు రిప్లై ఇస్తే బాగుంటుంది. బాలస్ ఏసు ఏమంటాడంటే మారు మనసు అనగా ప్రాచీన స్వభావాన్ని వదిలి నూతన స్వభావాన్ని ధరించటం, అదే మనం మాట్లాడడం తనలా మాట్లాడుతున్నాడు. సందీప్ ఏమంటాడంటే మారు మనసు అనేది దేవుని రాజ్యాన్ని పొందే మొదటి మెట్టు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మారు మనసు తప్పనిసరి. మారు మనసు ఎందుకు అంటే ఆ ప్రశ్న, మారు మనసు అంటే ఏమిటి అంటే మీరు చెప్పే సమాధానం అది కాదు. రైట్, ఒకటే సమాధానం మనం మాట్లాడుతున్నాం, పాతవి విడిచిపెట్టాలి కొత్తవి చేపట్టాలని మాట్లాడుతున్నాం. సుసన్న ఓకే అన్న పెట్టింది. కొండారెడ్డి ఏసుక్రీస్తుని నమ్మటమే మారు మనసు అని మాట్లాడుతున్నారు. సో రాజేష్ ఎస్ఐ గారు ఇంటర్నల్ చేంజెస్ బట్ నాట్ ఎక్స్టర్నల్ చేంజెస్ లైక్ డ్రెస్ కోడ్, బట్టలు మార్చినట్టుగా ఉండేది కాదు, పైరూపం కాదు, వస్త్రధారణ కాదు, అది అంతరంగ మార్పు అని మాట్లాడుతున్నారు. చాలా బాగుంది బాగుంది. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, మనకు అర్థం కాదు. అయితే రెండవ మాట మీరు మాట్లాడాలి, మారు మనసుకు దేవుని రాజ్యానికి ఏంటి లింకు అని అడిగాడు ప్రసాద్ అన్న. ఇది మీరు అడ్రస్ చేయాలి. మారు మనసు అంటే మాట్లాడారు, ఎందుకు మారు మనసుకు దేవుని రాజ్యానికి ఏంటి లింకు అన్న ప్రశ్న మీద ఏమైనా మాట్లాడితే బాగుంటుంది
సార్. జనరల్ గా చెప్పాలంటే సార్, ఫైజ్లో సార్, మారు మనసు అంటే మనసు మారినోడు రక్షణ పొందినవాడు అని అనుకుంటాం మనము. వాళ్ళు తప్పకుండా పరలోక రాజ్యానికి చెందుతారు అనేది కూడా మనం నేను అనుకుంటున్నాను సార్. అంటే మారు మనసు పొందినవాడు పరలోక రాజ్యం, ఆ లింక్ సార్ అది.
ఓకే, అది మారు మనసు పరలోక రాజ్యం లింక్ ఉంది అని జాకబ్ అని మాట్లాడుతున్నారు. ఉదయ్ మాట్లాడు.
సింపుల్ గా మన చిత్తాన్ని విడిచి దేవుని చిత్తంలోనికి మనం వెళ్తేనే మారు మనసు అన్న. అంటే అప్పటి వరకు మన ఆలోచనలు మన ఉద్దేశాలు కాకుండా దేవుని చిత్తంలోకి వాక్యానుసారంలోకి మనం మారటం మరి మారు మనసు. మరి దేవుని చిత్తంలోకి వెళ్లకుండా మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం లేదు. మన ఆలోచనతో మన చిత్తంతో మనం దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించలేమన్న ప్రజలు.
బాగుంది, మన చిత్తం కాదు దేవుని చిత్తానికి లోబడ్డం అన్నది ఒక కమిట్మెంట్, అదే మారు మనసు అంటాడు. నేను ఎలా అంటాను, ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఈలోగా మనసు మార్చుకొని పెళ్లి వద్దు అంటున్నాడు. ఇప్పుడు అది వ్యక్తికి మారు మనసు వచ్చింది అనేమన్నా మనం మాట్లాడొచ్చా? మీరు చెప్తున్న మారు మనసు అలాగే అనిపించింది మనసు మార్చుకోవటం అన్నమాట. లేకపోతే ఏమందామంటే ఒక అబ్బాయి పోలీస్ జాబ్ కి అప్లై చేద్దాం అనుకున్నాడు, మనసు మార్చుకున్నాడు, బ్యాంక్ జాబ్ కి అప్లై చేశాడు, దాన్ని కూడా మారుమనసు అందామా? అది కొంచెం మీరు మాట్లాడితే బాగుంటుంది. రాజు గారు తప్పకుండా మాట్లాడండి.
సార్ ప్రైజ్ లేదు సార్,
ఇద్దరు మాట్లాడండి. ఒక తర్వాత ముందు రాజు గారు అన్మ్యూట్ అయ్యారు, రాజు గారు తర్వాత రమేష్ ప్రజలు. ఇద్దరు
పరలోక రాజ్యానికి మారు మనసుకి సంబంధం ఏంటి అంటే, క్లుప్తంగా చెప్పాలంటే రెండు మాటలు చెప్తాను సార్. పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద మనకి మారు మనసు అవసరము, అట్ ద సేమ్ టైం పాప క్షమాపణ. అంటే మారు మనసు పొందినంత మాత్రాన మనలో ఉన్న పాపము క్షమించబడదు. పరలోకానికి మనకి మానవులకి అడ్డు వచ్చినది పాపమే, ఆ పాపము క్షమించబడాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మ తీసుకుని అంతరంగిక శుద్ధీకరణ అవసరం, అప్పుడే పరలోకానికి మనం వెళ్తాం అనేది నేను చెప్పవలసిన బాధ్యత భావన సార్. నమస్తే సార్. ప్రైజ్ సార్.
మారు మనసు అంటే పాపాలకు క్షమాపణ అడగటం, పొందుకోవటం అని రాజు గారు అన్నారు. రమేష్ గారు మాట్లాడండి.
అంటే మీరు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పారు కదన్నా, ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేటటువంటి విషయానికి వచ్చి తర్వాత తన అక్కడ అంటే మారు మనస్సు అవదని అభిప్రాయం అవుతుందని, అభిప్రాయం వేరు అనేటటువంటిది వేరని.
మారింది కానీ మనసు ఏం మారలేదు అని అంటారు. ఇది విచిత్రంగానే మాట్లాడచ్చు
సార్. ఇప్పుడు ఒక నేను యోహాన్ సువార్త 3:3 ఒక మాట ఉంది సార్, అందుకు యేసు అతను ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమని చూడలేడు, అంటే మారు మనసు పొందితే గాని అని ఇది కోడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్.
క్రొత్త జన్మ మారు మనసు ఒకటే అని చెప్పి యోహాన్ 3:4 కోట్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా చాలా తాపత్రయపడుతున్నారు సమాధానం చెప్పడానికి. నోరు నొక్కేసినా సరే చక్కగా మెసేజ్ల రూపంలో వారికి కంటాన్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంతోష్, మీరు అట్లా మెసేజ్లు పెడుతూనే ఉండండి, నేను కూడా చూస్తున్నాను, నేను చదువుతున్నాం, మీరేం ఆగొద్దు, పంపిస్తూ ఉండండి. ఇక్కడ ప్రకాశం మెడికల్ సహవాసం నుంచి ఏమన్నారంటే, మారు మనసు అనగా ఒకప్పుడు లోకపు మనసు ఉండేది, ఇప్పుడు నేను దేవుడు నమ్ముకున్న తర్వాత అటువంటి మనసు లేదు. ఓహో. తర్వాత సుభాషిణి గారు ఏమన్నారంటే, పరలోకం శరీర సంబంధమైనది కాదు. ఓకే. శాంతిరాజు గారు దేవుని స్వభావంలోకి మారటం అన్న ఉద్దేశం అన్నాడు. ఉదయబాబు సీఏ గారు కూడా అలాగే చెప్పారు. నిరీక్షణ్ గారు రైట్, రూపస్ మనకు అర్థం కాని దాని ఏమంటారు, బైబిల్ పండితుల భాష అంతా వాడాడు, ఆయన అర్థం చేసుకోవచ్చు. కన్ఫెషన్ ఆఫ్ సిన్, కంట్రిషన్ ఆఫ్ సిన్, అడ్మిటింగ్ దట్ సిన్ డన్ ఈజ్ అగైనెస్ట్ టు గాడ్ అండ్ టేకింగ్ ఏ యూ టర్న్ ఫ్రమ్ ద ఓల్డ్ సిన్, పాపం నుంచి తిరగటం, వెను తిరగటం, యూటర్న్ తీసుకోవటం, ఒప్పుకోవటం, బాధపడటం, అవన్నీ అందులోకి వస్తాయండి అంటున్నాడు. శరత్ బలగుడి మాట్లాడతాడు, పాపికి పరలోకంలో చూడలేదు, పరిశుద్ధులే పాప పరలోకంలోకి వెళ్తారు. మారు మనసు అంటే పాపాన్ని విడిచిపెట్టడం అన్నమాట. ఆల్మోస్ట్ మీరు అందరూ చక్కగా మాట్లాడారు, ఎవరు దాని ఏమంటారు పాయింట్ దాటే మాట్లాడడం లేదు. ఇందాక అలా సందీప్ చెప్పిన దాన్ని నేను మారు మనసు అన్న ప్రశ్న, నువ్వేమో మారు మనసు యొక్క ఇంపార్టెంట్ చెప్తున్నావు అన్నాను, అది సరిపోయిందని కొరువు ప్రసాద్ అని అంటాడు. అతను ఏమన్నాడంటే మారు మనసు అనేది దేవుని రాజ్యానికి పొందే మొదటి మెట్టు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మారు మనసు తప్పనిసరి. మారు మనసుకు దేవుని రాజ్యానికి ఏంటి సంబంధం అంటే అది మొదటి మెట్టు, అది కంపల్సరీ అని తను చెప్పింది. ప్రసాద్ అని సాటిస్ఫై అయిపోయాడు, అన్న సాటిస్ఫై అయ్యాడు కాబట్టి నో మోర్ డిస్కషన్, అందరికి అర్థమైంది, మనం ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది. తర్వాత లాస్ట్ వీక్ ఇంకొక ప్రశ్న శామ్యుయల్ చిత్తూరు ఇన్ఛార్జ్ అడిగాడు, ఏమన్నాడంటే ఇక్కడ చీకటి, మరణం, మరణఛాయ, వెలుగు ఈ పదాలకు అర్థం ఏంటండి అన్నాడు. ఎక్కడుందన్నమాట 16వచనంలో ఉదయబాబు సీఏ గారు చదివిన ప్యాసేజ్ లో ఉన్నాయి. ఏదైనా ఆ పదాలు మీద ఏమైనా మాట్లాడితే బాగుంటుంది టీం సభ్యులు. ప్రదీప్ అన్న
చీకటి, చీకటి అనంటే అంధకారం, అంధకారం అనంటే మార్గం తెలియనటువంటి స్థితి అని చెప్పుకోవచ్చు అన్న.
ఓకే, చీకటి అంటే అంధకారం, మార్గం తెలియని స్థితి. మీరు బైబుల్ డిక్షనరీ వాడాలి, లోక డిక్షనరీ వాడితే సమాధానాలు దొరకవు. బైబిల్ పరిభాషలో చీకటిని ఎలా రాశారు అని మీరు మాట్లాడితే,
పాపము అనే అని చీకటి అని పాపం అని చెప్పుకోవచ్చు.
పాపాన్ని చీకటిగా రాశారు. ఓకే, బాగుంది. అక్కడ రాయబడ్డ మాటలు 16వ వచనంలో చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయల్లో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించాను. అంటే రెండు, చీకటి వెలుగు అని దాన్ని మరణ ఛాయలు అని మాట్లాడుతున్నారు. మీరు ఆ వచనాన్ని వివరించగలిగినా సరిపోద్ది, ఆ పదాలు కూడా వివరించగలిగితే బాగుంటుంది. 16వ వచనం మీద కొంచెం మాట్లాడండి. ఒక్క నిమిషం, డాక్టర్ ప్రదీప్ గారు అయిపోగానే కేవీకే రాజు గారే మాట్లాడతారు.
మరణపు ముళ్ళు పాపం అని అంటాడన్నా పౌలు.
మరణపు ముళ్ళు పాపం, ఓకే.
అది ఛాయ అని కూడా నా అభిప్రాయం.
సాధ్యమైనంత వరకు మీరు బైబిల్ మీద డిపెండ్ అవ్వాలి, బైబిల్లో వాక్యాలు కోట్ చేయాలి. కనీసం వాక్యాలు కోట్ చేయలేకపోతే ఆ వాక్యాలు మీకు అర్థమైన భాషలో ఇలా చదివినట్టుగా గుర్తు ఇలా రాయబడింది అని మాట్లాడినా చాలా త్వరగా మనం దానికి సమాధానం వెతకగలుగుతాం. అది లేనప్పుడు నా అభిప్రాయం అనాలి, బైబిల్లో లేనప్పుడు నా అభిప్రాయం, తెలియనప్పుడు నా అభిప్రాయం అనాలి. తెలుసుంటే ఆ వాక్యాలు కోట్ చేయడం బాగుంటుంది. కేవీకే రాజు గారు,
సార్ ప్రైజ్ లేదు సార్.
ఎస్ సార్.
సార్ ఈ చీకటిని గూర్చి మన యోహాను సువార్తలో నీట్ గా వివరించారు సార్. ప్రభు యేసుక్రీస్తు వారు వెలుగుగా ఆయనకు వాక్యం ప్రస్తావిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 8:12 యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందిరని వారు చెప్పినంటే, చీకటిలో నడుస్తున్నారంటే లోకం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేసి నేను చెప్తున్నాను సార్. లోకం అనగా పాపంతోనూ అపరాధంతోనూ దేవుడంటే ఎవరో తెలియని భావనతోనూ దేని పడితే దాన్ని పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు చీకటిలో ఉన్నారు అనేది భావన లోకానికి సాదృశ్యం సార్. అందుకే ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చానన్నాడు. కాబట్టి అనేకమంది జనాభా ఆ రోజుల్లో యేసుక్రీస్తుని చూసి ఆ యెషయా ప్రవక్త ద్వారా పలికబడినటువంటి ఆ చక్కనైనటువంటి ప్రవచనం నెరవేరే విధంగా చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు, ఆయనను వెంబడించారు అనేది రాయబడి ఉందని నేను చెప్పడానికి సిద్ధపడ్డాను సార్. ప్రైజ్.
అద్భుతం. ఏమంటారంటే రాజుగారు, చీకటి అంటే లోకం అని కూడా కోట్ చేశారు, చీకటి అంటే పాపం అని కోట్ చేశారు. సరే, మీరు మాట్లాడుతున్నారు చీకటి అంటే లోకం, చీకటి అంటే పాపం అన్నదాన్ని బైబిల్లో ఉందండి అని మీరు చూపించగలిగితే బాగుంటుంది. ఇప్పుడు యోహాను 8వ అధ్యాయం ఎంత అన్నారు రాజుగారు?
8:12 సార్.
8:12 నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడక జీవపు వెలుగు కలిగి ఉండును, నేను లోకానికి వెలుగు అన్నాడు. కాబట్టి చీకటి అంటే లోకము అని మాట్లాడారు, కొంత రిలవెంట్ గానే ఉంది. మిగతా వాళ్ళు మాట్లాడచ్చు.
మరి ఇంకొక మాట సార్, ఇంకొక మాట చూడండి సార్, 1:5 చూడండి సార్.
యోహాను 1:5 కూడా మనకి ఎవరు మల్లారెడ్డి డాక్టర్ గారు కూడా కోట్ చేస్తున్నారు.
3:19 సార్.
అవన్నీ చూడొద్దు, మీకు అందులో ఏముందో చెప్పండి, అప్పుడు వాక్యాలు కోట్ చేయండి.
వెలుగు లోకంలోకి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి. అంటే చీకటికి సాదృశ్యం చెడ్డ క్రియలు అంటే పాపము అనేది నేను కోట్ చేశాను సార్.
అదే ఇప్పుడు మీరేమన్నా కొంత చీకటి అంటే లోకమా చీకటి అంటే పాపమా, ఇందాక డాక్టర్ ప్రదీప్ గారు పాపం అన్నారు, ఇక్కడేమో పాపం అన్నట్టుగా అనిపించింది, మీరు లోకము అన్నారు, ఇందుకు ఏం తీసుకోవాలి, రెండు తీసుకోవాలా ఒకటే తీసుకోవాలా?
అలా ప్రైజ్ గడనా
ఒక్క నిమిషం. బాగుంది, ఈ సభ్యులు చక్కగా మాట్లాడుతున్నారు. సామ్యులు ఏమన్నారంటే అజ్ఞానం, పాపం, చీకటి, మరణం ఇవన్నీ సమానం అంటాడు. మరణం అన్నా పాపం అన్నా చీకటి అన్నా అజ్ఞానం అన్నా ఇదే అంటాడు. అవి కొంచెం బైబిల్ వాక్యాలు కోట్ చేస్తే మేము వెతుక్కుంటాం అవన్నీ ఒకటే అని. తర్వాత సుసన్న ఒక వాక్యం కోట్ చేసింది Ephesians 5:8 నుంచి, మీరు పూర్వమందు చీకటే ఉంటుంది ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు. ఒక చీకటి వెలుగు అయిందంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? విజయ చంద్ర ఏమంటాడంటే బైబిల్ ప్రకారంగా చీకటి అంటే పాపం, వెలుగు అంటే క్రీస్తు. మరణ ఛాయలు అంటే మరణం కింద ఉన్నట్టు ఎలా నిరీక్షణ లేని వారు అని నాకు అర్థమైంది అని విజయ చంద్ర తను మాట్లాడతాడు. తర్వాత వెలుగును చేసిన దేవుడే చీకటిని కూడా చేసింది కదా, చీకటిని పాపంతో ఓహో ఎట్లా పోల్చగలం, ఎట్లా పోలుస్తాం చీకటిని పాపంతో? దేవుడే చీకటిని చేశాడా? ఏవో అయ్య గారు సిరిగేరు రవి నువ్వు రెఫరెన్స్ మాట్లాడు, ఆయన చీకట్లో వెలుగు కలుగునుగాక అన్నాడు. ఆయన చీకటిని చేశాడని ఎక్కడుంది బైబిల్లో? ఒకవేళ ఉంటే వాక్యం పంపించు. విజయ రాజరత్నం గారు ఎఫ్సి పత్రికల నుంచి మాట్లాడుతూ నిష్ఫలమైన క్రియలు, అంధకారమైన క్రియలు పాపం. పాపం చీకటికి పోల్చి రాయబడింది, చీకటిని పాపంతో పోల్చి రాశారన్నది అగ్రి, బైబుల్లో ఆ వాక్యాలు ఉన్నాయి. కానీ లోకం చీకటి అంటే లోకం అన్నది కొంచెం మనుషులు చీకటిని ప్రేమించారు అన్నప్పుడు పాపంలో ఉన్న లోకాన్ని చీకటి అనుకోవడానికి పాపం ఉంటే కనెక్ట్ అవుతుంది, పాపం లేకుండా మిగతా కనెక్ట్ కావట్లేదు అని అనిపిస్తా ఉంది. ఒక నిమిషం, అందరు చాలా పెడుతున్నారు, వారికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది, అందుకోసం చదువుతా ఉన్నాను. తర్వాత సందీప్, చీకటి అధికారము సాతాని యొక్క రాజ్యము అని Colossians 1:13 కోట్ చేశాడు. రైట్, వాళ్ళు పెడతా ఉంటారు, తర్వాత మనం చదువుదాం, మీరు మాట్లాడండి.
సార్ ప్రైజ్ లెడ్ సార్, నేను రమేష్ ని మాట్లాడుతున్నాను సార్. అంటే ఇక్కడ చీకటి అంటే మనము మొదటిగా మనం ఏంటంటే తెలుసుకోవాలంటే ఏమి తెలియనటువంటి స్థితి లేదా అజ్ఞానం, అవగాహన లేనటువంటి ఒక మనస్సు అని మనము అవగాహన చేసుకోవచ్చు సార్.
ఎందుకు అట్లా అవగాహన చేసుకోవాలి? బైబుల్ ఏమైనా అలా ఉందా? ఉంటే ఆ వాక్యం ఏమైనా పూర్తి చేయండి, లేకపోతే నేను అనుకుంటున్నాను అన్నది తప్ప అలా చేసుకోవాలి అనడానికి రైట్స్ ఉండవు. మన బైబిల్లో ఉంటేనే ఉంది కాబట్టి ఇలా తీసుకుందాం అనాలి మీరు. సభా గౌరవం ఏంటంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు లెట్ దెమ్ ఫినిష్, తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఇందుకే జాకబు గారు రమేష్ గారి అయిపోయింది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు రాజుగారు మాట్లాడవచ్చు. ఇందాక ఉదయబాబు గారు కూడా మాట్లాడారు, తర్వాత రాజుగారు మాట్లాడతారు.
ఎందుకంటే చీకటి అనేది పాపానికి మనం బాగా అర్థం చేసుకోవాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 5:5
అయ్యారు, అందులో డౌట్ లేదు. చీకటి అంటే పాపం ఒప్పేసుకున్నాం, అది కాకుండా మిగతా మాట్లాడుతూ ఉంటే వాక్యాలు చూపించమంటున్నాం అంతే. దాని చీకటి అంటే పాపం అందరికీ తెలిసిన విషయమే, దానికోసం మాట్లాడద్దు. అది కాకుండా వేరే చెప్తే మాట్లాడండి, ఉదయబాబు సీఏ గారు మాట్లాడండి.
అన్న చీకట్లో ఉన్నారు అంటే వాళ్ళు ఫిజికల్ గా చీకట్లో అయితే లేరు, కానీ వాళ్ళు ఆధ్యాత్మిక చీకట్లో ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు అన్న. సో అంటే పాపం మన వాళ్ళు ఇంతవరకు చెప్తున్నట్లుగా పాపము అజ్ఞానంలో ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. రెండవది మరణంలో ఉన్నారు అంటే దేవుని నుండి దూరంగా ఉన్నారు. ఎఫెసీయులు రాసిన పత్రికలో 2:2 మనం చూస్తాం కదా, మన ఎఫెసీయులు రాసిన పత్రిక 2:2 1:1 మనం చూస్తాం ఇక్కడ మరణం అంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిని మరణం అని మనం అనుకోవచ్చు. మరణ ఛాయ అంటే భయంలో, అంటే అంటే నిరాశలో, ఆశ లేని స్థితిలో, భయపడుతూ ఉండేటువంటి స్థితిలో ఉన్నారు. మరణ ఛాయ అనేది అర్థం చేసుకోవచ్చు. అందుకే కీర్తనకారుడు 23 కీర్తనాలుగో వచనంలో దాన్ని 23 కీర్తన 4 వచనంలో మనం చూస్తాము.
చాలా స్పష్టంగా విభజించి ఉదయబాబు సీఏ గారు మాట్లాడుతున్నారు. బాగుంది. చీకటి అంటే పాపం అన్నాడు. ఆ తర్వాత మరణం అంటే దేవుడికి దూరంగా ఉండటం అన్నాడు. ఇది కొంచెం ఆలోచింపు చేయాల్సిన మాటే. మరణం అంటే పాడెక్కడం అని మేము అనుకుంటాం. ఆయనేమో పాడెక్కడం కాదు, దేవుడికి దూరంగా అవడమే మరణం అని ఆయన అంటున్నాడు. మరి మరణ ఛాయ అంటే ద ఫీర్ ఆఫ్ డెత్, మరణం భయం, లేకపోతే నిరాశ, దాని ఇంపాక్ట్ అని కూడా మాట్లాడుతున్నాడు. కొంత బాగుంది. మిగతా వాళ్ళు ఆయన అభిప్రాయాల మీద మాట్లాడచ్చు.
సార్ ప్రైజ్ లెట్ సార్
జాకబన్న
సార్, ఇప్పుడు మత్తయి వార్తలకు కూడా 22:13 వచనంలో పెళ్లి విందు గురించి మాట్లాడుతూ, స్నేహితుడ పెండ్లు వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌనమై ఉండును. అంతటా రాజు వీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు పొరుగుటయి ఉండును. అంటే అది మరణము, అంటే ఇది ఇక్కడ 2వ మరణం గురించి చెప్పబడింది సార్. అంటే చీకటి అంటే దాంట్లో ఉండేది ఏంటంటే ఒక మంచి ఉండదు, ఏడుపు, పండ్లు కొరగడం, బాధ. అందుకే చీకటిలో ఉన్నవారు మరణంలో ఉన్నారు. మరణ ఛాయ అంటే మరణం వాళ్ళని వెంటబడుతూనే ఉంది సార్. ఛాయ అంటే నీడ, వదలడం లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి వెలుగు కలిగింది. చీకటి అంటే ఇది అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్.
మీరు మీరు కోట్ చేసిన వాక్యంలో వెలుపల చీకటి అంటే దాన్ని ఏమనుకోమని మీరు ఏమనుకుంటున్నారు? మీరు
అంటే చీకటిలోనికి త్రోసివేయుడు అని ఉంది సార్.
అంటే ఏమనుకుంటున్నారు దాన్ని?
చీకటి అంటే అక్కడ ఏడుపు, పండ్లు కొరకడం, అంటే నరకం, నరకం అంటే 2వ మరణం.
అక్కడ రాయబడ్డ మాట నరకం. కొంచెం మీరు బ్రాడ్ గా ఆలోచించాల్సింది ఏంటంటే నరకాన్ని చీకటితో మాట్లాడాడు, సాతాన చీకటి రాజ్యంతో మాట్లాడాడు, పాపాన్ని చీకటితో పోల్చి మాట్లాడాడు. కాబట్టి మనం ఈ చక్కటి డిస్కషన్ ఏమర్థమైందంటే చీకటి అంటే పాపం, చీకటి అంటే పాపం వల్ల వచ్చే జీతం, మరణం కూడా చీకటిగా రాయబడింది. మరణం మరణ ఛాయ, పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే నరకానికి వెళ్ళి శిక్ష పొందటం. దానంతటిని ఈవెన్ సాతాన్ని చీకటి రాజ్య సంబంధిగా, చీకటి రాజ్యానికి అధిపతిగా కూడా రాయబడ్డాడు కాబట్టి మనం ఇవన్నీ పరిగణనకు తీసుకుంటే సరిపోతుంది. నేను ఇందాకలా మన సందీప్ ఒక వాక్యాన్ని కోట్ చేశాడు, బాగుంది. అది ఎవరైనా టీం సభ్యులు చదివితే బాగుంటుంది. కొలసి పత్రిక 1:13, కొలసి పత్రిక 1:13.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను.
అంధకార సంబంధమైన అధికారం, దాన్ని సాతాన్ రాజ్యం అంటాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యం వెలుగు రాజ్యం అంటాం. అది ఇంకొకరు అపొస్తల కార్యాల గ్రంథం 22వ అధ్యాయంలో నుంచి ఒక మార్చి 26:16-18 వచనాలు ఇంకొక చదివితే బాగుంటుంది. అక్కడ కూడా ఈ వివరణ ఉంది. అపొస్తల కార్యాల గ్రంథం 26:16-18 వచనాలు 5వ లైన్ నుంచి చదవండి. వారు చీకట్లో నుండి అన్నకని చదివి సరిపోద్ది.
వారు చీకట్లో నుండి సాతాన్ అధికారం నుండి దేవుడు పెరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడే వారిని స్పష్టమును పొందనట్లు వారి కన్ను తెరచుటకై నేను నిన్ను వారి ఇద్దరు పంపగలనని చెప్పాను.
బాలస్వామి స్వరం వినడం చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి మాట్లాడాడు అది. ఇక్కడ చీకట్లో నుంచి వెలుగులోకి అన్నదాన్ని బైబిల్ ఇస్తున్న వివరణ సాతాన్ అధికారంలో నుంచి దేవుడి అధికారంలోకి రావటం, నరకంలో నుంచి అక్కడ పరిశుద్ధ పరచబడ్డ వారి స్వాస్థ్యం పరలోకంలోకి రావటం అన్న వివరణ కనబడుతుంది. కాబట్టి పాపము అన్నది రెలవెంట్. పాపం వల్ల వచ్చే జీతం, మరణం కూడా చీకటితో పోల్చబడింది. మరణ స్థితి మాత్రమే కాదు, మరి ఆ రెండవ మరణం నరకం కూడా చీకటితో రాయబడింది. పాపానికి జనకుడైన సాతాను కూడా చీకటి సంబంధిగా చీకటి రాజ్యముగా రాయబడింది. వీటిని మనం తీసుకుంటే సరిపోతుంది. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ శామ్యూయేలు ఈ ప్రశ్న అడిగిన ఆయనకి ఏమైనా మేము వివరణ చెప్పగలిగామా? అది మీరు చాట్ బాక్స్ లో పెడితే సరిపోతుంది. రైట్, సభ్యులు అడిగిన ప్రశ్నల మీద అద్భుతం సార్ అన్నాడు. మీ సమాధానం కూడా అద్భుతం. వందనాలు అయ్యారు. రైట్, కాబట్టి మనం అన్ని క్లారిఫై చేసుకున్నాము. ఇక ఈ ప్యాసేజ్ మత్తయి సువార్త 4:12 నుంచి 25 వరకు ఉన్న వచనాల్లో ఇంకా అర్థం కానివి ఏమైనా మిగిలిపోయా, లేకపోతే ఏమీ లేవు అనుకుంటే మనం ముగింపులోకి వచ్చేద్దాం. అప్లికేషన్ దాని ఏమంటారు, కాంటెక్స్ట్ లోకి వద్దాము, అప్లికేషన్ లోకి వద్దాం, క్లోజ్ చేసేసుకుందాం. ఏమైనా అవసరం అనుకుంటే అడగండి, అంతే తప్ప తెలివితేటలు ప్రదర్శించడానికి అడగొద్దాం. మీకు అర్థం కాలేదంటే అడగండి. మీరు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ గా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను ఎలా అనుకుంటున్నానని చెప్పేయండి. చాట్ బాక్స్ లో కానీ డైరెక్ట్ గా కానీ చెప్పేయండి. ఇంకొక ప్రశ్న అడిగాడు ఈయన శామ్యూయేలు బ్రదర్, యేసు ప్రభుని ఎవరు వెంబడించారు? కొంచెం నీ ప్రశ్న ఏమైనా వివరంగా అడిగితే బాగుంటుందేమో. మాకు దాన్ని పెద్ద జనరల్ గా కాకుండా ఎందుకు అట్లా అడిగావు అన్నది నాకు అర్థం కాలే. నీ ప్రశ్నే నాకు అర్థం కాలే. కొంచెం ప్రశ్న వివరించు. రైట్, టీమ్ సభ్యులు ఇంకేమైనా మీరు అడిగేది ఏమైనా ఉంటే డిస్కషన్ గా అడగండి, లేకపోతే మనం మనకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళిపోదాము. మనకున్న గైడ్ లైన్స్ ప్రశ్నల తర్వాత కథారూపకం కూడా అయిపోయింది. కాంటెక్స్ట్ అప్లికేషన్ ఆ రెండు మాట్లాడితే ఈ వాక్యాలు బట్టి మనం స్థుతిస్తాం, క్లోజ్ చేసేసుకుందాము. జాకబ్ అన్న మాట్లాడండి.
ఇప్పుడు అదే లాస్ట్ టైం మనం అనుకున్నాం సార్, నానా విధములైన రోగములు చేస్తున్న 24 వచనం సార్.
ఇక్కడ జాకబ్ అన్న ప్రశ్న, జాకబ్ అన్న మీరు అడగండి, ప్రశ్న రూపంలో అడగండి, లేదా మీరే సమాధానం చెప్పేయండి.
అంటే సార్, 6 రకాలైన రోగాలు అని మనం చదివాం సార్, అంటే 6 రకాలైన రోగులకి దేవుడు దగ్గరికి వస్తే స్వస్థ కలిగింది అంటే ఎంత గొప్ప దేవుడు అని నేను అనుకున్నాను సార్. రెండోది అంటే చిన్న డౌట్ ఏంటంటే, వేదనల చేత అంటే రోగములో వేదనలు కూడా ఇంక్లూడ్ చేశారు సార్. అంటే ఇది రోగం
రోగాలు అన్నారు కదా, ఒకసారి వాక్యం చదివి 6 రకాల రోగాలను బయట తీయండి.
సార్ సార్, రోగముల చేత, వేదనల చేత సార్, మత్తయి సువార్త 4:24 సార్, ఆయన కీర్తి
4:24
సార్.
చదవండి.
ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను.
ఓకే,
అది సార్. అంటే రోగాల చేత, వేదనల చేత వ్యాధిగ్రస్తులకి, దయ్యం పట్టిన వారికి, చాంద్ర రోగులకి, పక్షవాయువు గలవారు వీరు సార్, మొత్తం ఆయన స్వస్థపరిచారు.
ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం, ఇక్కడ ఆగుదాం. జాకబ్ అన్న ఈ 4:24 6 రకాల రోగులు ఆయన మాట్లాడుతున్నాడు, లేదా దీన్ని ఆయన మీరేమైనా ఏకీభవిస్తారా, లేకపోతే ఆయనకి మీరేమైనా క్లారిటీ ఇస్తారా టీమ్ సభ్యులు? ప్రదీప్ అన్న,
అక్కడ రాయబడిన రోగాలకే దేవుడు స్వస్థపరుస్తాడు, మిగతా ఏ రోగం స్వస్థపరచడా దేవుడు?
అక్కడున్న రోగాలు తప్ప ఇంకే రోగాలు కూడా ఆయన స్వస్థపరచడానికి ఇంకో ప్రశ్న అడుగుతున్నారు.
నేనేమన్నా 23 ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును 23
ప్రదీప్ గారి వల్ల కాని రోగాలను కూడా యేసుప్రభు స్వస్థపరుస్తాడు. ఇక్కడ ప్రతి వ్యాధి అని రాయబడింది కాబట్టి నీకు పైన సమాధానం ఉంది వెతుక్కోండి అని అంటాడు ఉదయ భవిష్య గారు. అద్భుతం. ఇంకేమన్నా మాట్లాడతారా? ఇక్కడే ఇంకొక మాట కూడా కోట్ చేశారు, నానా విధాలైన రోగముల చేత ప్రతి వ్యాధి అందుకే నేను ఏమంటున్నానంటే, జాకబ్ అన్న దీన్ని 6గా విభజించడం సరి అయిన విభజన కాదు. దీన్ని మనం ప్రతి విధమైన వ్యాధి నానా విధాలైన ఆ రోగాలు, ప్రతి విధమైన వ్యాధి రోగము రెండు ఒకటే. ఆ తర్వాత వ్యాధిగ్రస్తులు, వ్యాధుల చేత పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులు అదే కేటగిరీ, చాంద్ర రోగులు అదే కేటగిరీ, పక్షవాయువు అదే కేటగిరీ. ఆరుగా విభజించడం కంటే కూడా దీన్ని రెండుగానో మూడుగానో విభజిస్తే మనకు కన్స్ట్రక్టివ్ గా ఉంటుందేమో ఆలోచించండి అన్నా.
అంతే అన్నా.
అంటే రెండా మూడా, నేను అందుకే కన్ఫ్యూజ్, నేనే కంక్లూడ్ చేయలే రెండా మూడా అని అడిగాను. రెండో మూడో చెప్పి అప్పుడు అది అనాలి తప్ప అంతే అన్న. అంటే ఎట్లాగా
వ్యాధి అంటే ఏ వ్యాధి అని ఒక వ్యాధి అని అన్న.
ఇక్కడ అన్ని
వ్యాధిగ్రస్తులు వేరు, పాపం వేరు.
ఇక్కడ పాపలు ఎక్కడ ఉంది? పాపులు లేరు ఇక్కడ అంతా.
అంటే ఆయన ఇప్పుడు రోగులు స్వస్థపరచడం ఆరు రకాల అయినటువంటి వ్యాధులను పాపం, పాప రోగం అని చెప్పబోతున్నారా ఏంటి అనేది నాకు ప్రశ్న అన్న.
ఇక్కడ మల్లారెడ్డి గారు ఏమన్నారంటే మూడు రకాలు అన్నారు. మూడు రకాలు అన్నదాని నుంచి విభజన అంటే శరీర సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి, ఆత్మీయమైనవి అని విభజించారు. జస్సీ కళ్యాణ్ డాక్టర్ గారు ఏమంటున్నారంటే దోస్ హూ సఫర్డ్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ హీ ట్రీటెడ్. ఆవిడ రెండే అన్నారు. డాక్టర్ మల్లారెడ్డి గారు మూడు అన్నారు, జస్సీ కళ్యాణ్ గారు రెండు అన్నారు, తర్వాత సందీప్ కూడా మూడు అంటాడు. ఈయన శారీరక, మానసిక, ఆత్మీయ. ఈ విభజన చాలా చక్కటి విభజన. మేబీ జాకోబ్ అన్న ఆలోచించాలి. ఇవన్నింటినీ మనం ఏమని తీసుకుంటామంటే కొన్ని శరీరానికి సంబంధించినవి, కొన్ని ఆత్మకు సంబంధించినవి, కొన్ని మనసుకు సంబంధించినవి అని జనరలైజ్ చేసి మాట్లాడవచ్చు. కానీ ఈ ప్యాసేజ్ లో నాకు రెండే కనబడుతున్నాయి. ఒకటి శరీర సంబంధమైనది రోగాలు, రెండు దెయ్యాలు పట్టినవాళ్ళు. అంతే కనబడుతుంది ఇక్కడ. నేను రెండే చూడగలుగుతున్నాను. మీరు కొంచెం ఆలోచించండి. దెయ్యాలు పట్టడం మనం వేరేగా తీసుకోవాలి, రోగాన్ని వేరేగా తీసుకోవాలి అని అనుకుంటున్నాను. మీరు ఆలోచించండి. మానసిక వేదనలు అని ఎట్లా అంటే ఒక రాయబడిన వేదనల చేత పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులు అన్నది కూడా ఫిజికల్ గానే అని నేను అనుకున్నాను. మేబీ నువ్వు అనుకున్నది కరెక్ట్ కావచ్చు గాక. రాజుగా మాట్లాడండి.
అక్కడ సార్ మీకు అక్కడ రోగులు క్షమించ అంటే రోగులు స్వస్థతే మీకు మనకు కనబడుతుంది, కానీ దాని వలనే ప్రభుని యేసుక్రీస్తుని విమర్శించడం, ద్వేషించడం మొదలెట్టారు యూదులు. శిలువ మరణాన్ని కూడా ఆ దానికోసం, ఎందుకంటే పాపములు క్షమించబడి ఉన్నవి నువ్వు పరిపెత్తుకుని పో అనే పదాలు. స్వస్థతలో పాపక్షమాపణ ఉంటాదనేది కోడ్ చాలా సందర్భాల్లో ప్రభుని యేసుక్రీస్తు మాట్లాడారు. అందులో ఒక రెఫరెన్స్ మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త మనకు చేసుకుంటే 9వ అధ్యాయంలో
ప్రతి స్వస్థత దగ్గర పాపం కోసం పట్టారు. కానీ ఇక్కడ పాపం గురించి లేదు కదా, మన పక్కకి వెళ్ళడానికి కోసం ట్రై చేస్తున్నాం. ఈ ప్యాసేజ్ లో ఆగండి.
స్వస్థతలో ఎట్ ద సేమ్ పాపక్షమాపణ కూడా ఉంటుంది అనేది వాక్యం ద్వారా నేను చెప్పాలని ఆశపడ్డాను సార్. అంతే
అంటే మనం ఏం చేసామంటే 12-25 వచనాలను పెట్టుకుని ఆ 12-25 వచనాల్లో స్టిక్ ఆన్ అయ్యి అక్కడికి అవసరమైతే బయటకు వెళ్తున్నాం. మీరు అక్కడి నుంచే పాపం కూడా ఉంది అని మాట్లాడుతూ మూడో కేటగిరీ తీసేసుకుందాం. అక్కడ రెండే మాట్లాడుతున్నాడు కదా అని మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. రైట్, బాగున్నాయి మీ ఆలోచన, చాలా బాగున్నాయి. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, మానసిక సంబంధమైనవి అన్నాడు. విభజన బాగుంది. తర్వాత రోగులు, దెయ్యాలు పట్టిన వారు అన్న విభజన బాగుంది. పాపులు అన్న విభజన కూడా బాగుంది. మీరు ప్యాసేజ్ని బాగా ఆలోచించగలుగుతున్నారు, డిస్కస్ చేయగలుగుతున్నారు, చర్చించగలుగుతున్నారు. ఇక్కడతో నేను ముగించి కంక్లూజన్ లో తీసుకెళ్లిపోవాలి కాబట్టి వెళ్ళిపోతా ఉన్నాను. మరి ఏవైనా ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి తప్ప ఇక నేను ఆగాలనుకోవట్లేదు, ఎందుకంటే నా టైం అయిపోయింది కాబట్టి. సన్నిచోసిన ఒక ప్రశ్న అడిగాడు, అది ఇక్కడ రాదు. 4:22లో తండ్రిని విడవటం అంటే 4:22లో తమ తండ్రిని విడిచిపెట్టి అన్న మాటను పోర్ట్ చేస్తూ శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవడమా అంటే అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోవటమా అన్నది ఒక ప్రశ్న అడిగాడు. అది ఎవరైనా ఒక్కరు దాని మీద మీ అభిప్రాయాలు చెప్తే తనకు ఏమైనా అర్థం అవుతుంది. తర్వాత మనం కాంటెక్స్ట్ లోకి వెళ్ళిపోదాము, అప్లికేషన్ లోకి వెళ్ళిపోదాం, క్లోజ్కి వెళ్ళిపోదాం. రైట్, మాట్లాడండి. ఇంక దయచేసి ఏం ప్రశ్నలు అడగొద్దు అండి, టైం అయిపోయింది.
అన్నా ప్రజలాడన్నా.
ఎస్ అన్నా.
అన్నా మరి ఎవడైనాను నా యుద్ధకు వచ్చి తన తండ్రినైనను తల్లినైనను భార్యనైనను తన పిల్లలనైనా ద్వేషింపుకుంటే నా రాజ్యానికి పాత్రుడు కాడని, అంటే ప్రిఫరెన్స్ గురించి చెప్పబడిందన్న. అంటే తండ్రిని విడిచి అని అంటే పూర్తిగా విడిచిపెట్టమని కాదు, కానీ ఒకవేళ దేవుని రాజ్యం నిమిత్తం తండ్రి అడ్డే అయితే తండ్రిని విడిచిపెట్టమని అర్థం అన్న.
కానీ విడిచిపెట్టడం అంటే శాశ్వతంగానా? దానికి శామ్యూయల్ చిత్తూరు ఇన్ఛార్జ్ ఏమంటాడంటే శాశ్వతంగా కాదు. అది ప్రశ్నకు డైరెక్ట్ గా చెప్పండి, శాశ్వతంగా విడిచిపెట్టడమా విడిచిపెట్టడమే అని అంటానండి. కాదు అండి, డాక్టర్ ప్రదీప్ గారు కూడా అంటున్నారు వాళ్ళు విడిచిపెట్టడం అన్న మాట దగ్గర వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యతలు మార్చుకోవటం, ప్రయారిటీ వదిలేసి ప్రభువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వటం అన్న భావన వస్తుంది అని మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభువా లేకపోతే మనుషులా అన్న డిసైడ్ అయినప్పుడు మన మనుషులు వదులుకోవటం అని వస్తుంది. కాని ఇక్కడ ఆ తండ్రి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు అని ఆపేసినోడు కాబట్టి వదిలేసి వెళ్ళాడని కాకుండా అప్పుడు దాకా నాన్న చూసుకుంటూ ఉన్నారు, అప్పుడు ప్రభు పిలిచాడు కాబట్టి ప్రభు మాట విని వెళ్లారు అన్నట్టుగా తీసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ప్రయారిటీ అని చాలా మంది గ్రూప్ లో మాట్లాడుతున్నారు. క్లోజ్. ఇక్కడ మనం కాంటెక్స్ట్ కోసం మాట్లాడాలి, కాంటెక్స్ట్ కోసం మాట్లాడాలి. అంటే ఇక్కడ మీరు ఏమైనా సందర్భం ఏంటో ప్రస్తావిస్తారా టీం సభ్యులు? 12-25 వచనాల యొక్క సందర్భం ఏంటి?
సార్ చెప్తాను సార్.
రాజుగారు,
ఈ వచనాలలో నేను తెలుసుకున్నది నేర్చుకున్నది ఇక్కడ చెప్తే వాక్య సందేశం వాక్యం ద్వారా నేను చూపించలేను, కానీ యాక్చువల్ గా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి
మీరేం చేయాలంటే సందర్భం అంటే ఏంటో దాన్ని స్టిక్ అనవ్వాలి. అదే తప్ప మీరు కామెంటరీ చెప్తానంటే అవద్దు. కానీ సందర్భం అంటే ఏంటో
కామెంటరీ కాదు సార్, కామెంటరీ కాదు అంటే నా మాటలు అలాగే అర్థమవుతుంది.
ఒక నిమిషం ఆగండి, ఆ పాయింట్ మీ అండర్లైన్ చేశాను చదవండి, ఆ తర్వాత చెప్పండి మీరు కాంటెక్స్ట్ ఏంటో. కాంటెక్స్ట్ అంటే ఏంటో రాసుకున్నాం, అది చెప్పాలి ఇక్కడ. అంతే తప్ప మీరు అన్ని వచనాలు చెప్తానంటే అది కాదు. 16 ఏంటంటే ఈ పారాగ్రాఫ్ యొక్క కాంటెక్స్ట్ సందర్భం గురించి తప్పక మాట్లాడి చూడాలి. సందర్భం అంటే ఏ పరిస్థితుల్లో అలా జరిగింది అలా మాట్లాడుతున్నాడో చూడటం, దాన్ని మనం మాట్లాడాం. ఇక్కడ సందర్భాన్ని ఎవరైనా ఒక ఇద్దరు
మాట్లాడుతున్నారు.
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ఇంట్రడక్షన్ గా మనం అనుకోవచ్చామన్నా.
యేసు ప్రభు యొక్క పరిచర్య ఎలా చేశాడు అన్న దాన్ని చూపించే సందర్భం అంటున్నాడు ఉదయభాసీయగా. ఇంకెవరన్నా మాట్లాడతారా?
బయలుదేరు సార్. అలాగే తన సువార్తలో శిష్యుల్ని కూడా సమకూర్చుకుంటున్నట్లుగా మాట్లాడారు.
శిష్యులను ఆయన పిలుస్తున్న సందర్భం అద్భుతంగా ఉంది. ఆయన సేవలో సేవ అలాగే శిష్యుణ్ణి పిలవటం ఈ సందర్భంలో కనబడుతున్నట్టుగా తీసుకోండి. బాగుంది, బాలస్వామి బాగా చెప్పగలిగాడు, ఉదయబాబు గారు బాగా చెప్పగలిగారు. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు ప్రభు సేవ, యేసుక్రీస్తు ప్రభు శిష్యుని పిలుస్తున్న సందర్భం అని రాసుకుంటే సరిపోద్ది, ముందుకు వెళ్ళిపోతాం. తర్వాత నాకు 6 మీ అప్లికేషన్స్ మాట్లాడాలి. అంటే ఇంత 2 మనం 2 డిస్కషన్ లో నుంచి మీరు చదివిన వాక్యాలే కాదు, హోల్ ప్యాసేజ్ లో నుంచి మీరు ఏమి అప్లికేషన్ తీసుకుంటున్నారు. అప్లికేషన్ అన్నాకాడ కూడా మనం కండిషన్ రా, ఎందుకు నేను కండిషన్ చదవాల్సి వస్తుంది అంటే మీరందరూ కూడా ట్రైనింగ్ టీం వాళ్ళు కాదు కాబట్టి నేను అప్లికేషన్స్ ని డిస్ప్లే చేశాను, అవి చూసి మీరు అప్లికేషన్స్ మాట్లాడండి. వరుసగా 6 టక 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 మీ అప్లికేషన్ చెప్తే మనం ముగింపులకు వెళ్ళిపోదాం. ఉదయబాబు సీఏ గారు,
ఆత్మచేత నింపబడాలి అనుకుంటున్నానా, అంటే ఎక్కువగా ప్రార్థనలో గడపాలి, ఎక్కువగా ధ్యానించాలి అనుకుంటున్నానా?
అక్కడెక్కడున్నాయి 12 వచ్చిన ఆత్మచేత నింపబడడం?
యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మచేత నింపబడితేనే కదా ధైర్యంగా వెళ్ళగలిగాడు. అంటే ఈ 12వ వచనం ముందు ఉంది, కాకపోతే 12వ వచనంలో ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు వారు గల్లే ప్రాంతానికి కూడా వెళ్ళగలిగాడు. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా వెళ్ళగలిగాడు. కాబట్టి దేవుని పరిచర్య ధైర్యంగా చేయాలనుకుంటా ఉన్నా.
ఈవెన్ నువ్వు మాట్లాడిన దానికి ఇక్కడ డైరెక్ట్ గా మాట్లాడకపోయినా ముందు ఉంది, మొదట వచనంలో లూకాస్ వార్తలో కూడా ఉంది. డైరెక్ట్ గా మనం నువ్వు అన్న దానికి అపొస్తల కార్యాల గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మ చేత ప్రతి విధమైన రోగాన్ని స్వస్థపరుస్తూ అని మాట ఉంది. కాబట్టి ఆత్మచేత నింపబడటం అవసరతను నేను ఆత్మచేత నింపబడాలి. 10:38లో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితో అభిషేకించననేదే. దేవుడు ఆయన తోడేవుడను గనక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించాను. తర్వాత ఆత్మచేత నింపబడాలి అన్న అప్లికేషన్ తీసుకోవచ్చు, డైరెక్ట్ గా లేకపోయినా కనబడతా ఉంది. బాగుంది. ఇంకా
సార్ ప్రైజ్ లాడ్ సార్.
రమేష్ టీచర్ గారు,
నేను ఈరోజు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే సార్, దేవుని యొక్క సువార్తను నేను ఏదైతే ప్రాంతంలో పనిచేస్తున్నానో ఆ పనిచేసేటటువంటి ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని నేనైతే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాను సార్. ప్రైజ్ లాడ్
సార్. యేసు ప్రభువే చేసిన పని సువార్త ప్రకటన, నేను సువార్తను ప్రకటించాలనుకుంటున్నాను. రమేష్ టీచర్ గారు బాగున్నారు. నేనేమంటానంటే మీరు శ్రీకాకుళంలో రమేష్ టీచర్ గా పనిచేస్తున్నారు కాబట్టి మీరు పనిచేస్తున్న స్థలం అనగానే మీ ఊరే కాకుండా మీ డిపార్ట్మెంట్, మీ వర్క్ ప్లేస్, ఆ శ్రీకాకుళంలో టీచర్ల సహవాసం లేదు, మెడికల్ సహవాసం లేదు, ఇంకొక సహవాసం లేదు, పెద్ద వేదన అయిపోయింది. కాబట్టి మీరు ఆ పని కూడా చేయాలి. చాలా సంతోషం. బాలస్వామి
ప్రభువైన యేసుక్రీస్తు పిలుపు విని శిష్యులు విధేయత చూపించినట్లుగా ఆ దేవుని స్వరానికి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వినిపించినప్పుడు విధేయత చూపించాలని నేను అనుకుంటున్నాను.
చాలా మంచి అప్లికేషన్. శిష్యుల్ని పిలిచాడు, వారు మాట్లాడకుండా వెంబడించేశారు. ఆ విధేయతను నేను కూడా చూపిస్తాను అని బాలస్వామి అంటాడు. ఓకే, చాలా సంతోషం. ప్రదీపన్నా,
దేవుడు పిలిస్తే ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధం కావాలని నాకు అర్థమవుతుందన్న. అంటే ఆయన విడిచిపెట్టమన్నప్పుడు, విడిచిపెట్టబడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా విడిచిపెట్టాలి అనే అర్థమవుతున్నాను.
మేబీ ఎట్లా అనుకోవచ్చేమో, యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలోకి వస్తే కలిసి రావడం కంటే పోగొట్టుకునేవి కూడా ఉంటాయి. నేను కూడా పోగొట్టుకుంటాను, విడిచిపెడతాను. ప్రదీప్ డాక్టర్ గారు అన్నట్టుగా నేను తీసుకుంటున్నాను. బాగుంది అప్లికేషన్. ఇంకో ఇద్దరు ఉన్నారు. జాకబ్ అన్న
సార్, యేసు ప్రభుకి అంటే మొట్టమొదటి ప్రాధాన్యత యేసు ప్రభుకి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను సార్. శిష్యులు
మొదటి స్థానాన్ని శిష్యుల్లాగా నేను కూడా ఇస్తాను. ఎంత అద్భుతమైన మాట. అలాగన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కథలోకి వచ్చినట్టే ట్రైబల్ వెల్ఫేర్ కట్టేశారు, సోషల్ వెల్ఫేర్ కూడా కట్టారు. దేవుడు మిమ్మల్ని ఆ మొదటి ప్రాధాన్యత అన్న మాట దగ్గర గొప్పగా వాడుకోవాలి. అది నా ప్రార్థన. చాలా సంతోషం. మిగిలిపోయింది రాజుగా.
సర్ప్రైజ్ లేదు సార్, నాకు ఈ మాటలు వల్ల నేను ఈరోజు సేవకుని అయ్యాను సార్. కారణం ఏంటంటే ఆయన పిలుపు మేరకు విడిచిపెట్టి రావాలన్నాడు కాబట్టి దేవుడు, నేను ఆయన నా స్వగ్రామాన్ని నా యొక్క స్వస్థలాన్ని విడిచిపెట్టి నేను సుదూర ప్రాంతంలో వరుసబారులో సేవ చేయడానికి ఉపయోగపడింది సార్ ఈ వాక్యం. అలాగే ఇది ఒక గొప్ప మిషనరీ పరిచర్యకి ఉద్దేశించినటువంటి వాక్యాలు సార్ ఇవి. ఒకటి బోధించడం, రెండవది సువార్త చేయడం, మూడవది స్వస్థతలు చేయడంలో నేను భావించేది ఏంటంటే మిషనరీ పరిచర్య సార్. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి సమస్త మిషనరీస్ మన ఇండియాకు వచ్చి ఆరాధించడానికి ఆలయాలు కట్టారు. అలాగే
పర్సనల్ అప్లికేషన్ అన్న అక్కడ గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్ లైన్స్ దగ్గర ఆగిపోయి ముందు మాట మేము తీసుకుంటున్నాం. నేను
నాకైతే ఆయన పిలిచిన పిలుపుకి విధేయత చూపించి ఆయన చెప్పిన పని చేయాలనేది నేను నాకు అర్థమైంది సార్ నా యొక్క అప్లికేషన్ సార్.
అద్భుతం అద్భుతం, చాలా బాగుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు కానీ టైం లేదు కానీ మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తూ దెయ్యాలు వెలగొడుతూ ఉన్నాడు. ఇందాక సువార్తలో స్వస్థతలు భాగం కాదు కానీ మనం మేము కేవలం మాటలే చెప్తామండి, ఏ మేలు చేయమండి అంటే అవదండి. యేసుక్రీస్తు ప్రభు మేలు చేశాడు, సువార్త చెప్పాడు. చాలా ఎఫెక్టివ్ గా ఉంటది మన పరిచర్య. ముట్టి మాటలే కాకుండా వాళ్ళ రోగులైతే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లటం, వాళ్ళు అవసరంలో ఉంటే కొంత సహాయం చేయగలగటం, ప్రేమ చూపించటం, మేలు చేయటం అన్నది సువార్త వాళ్ళ హృదయాల్లో పెరగడానికి కారణం అవుతుంది. దాన్ని మనం డిస్కస్ చేయలేదు. నేను రాజు చెప్పిన అప్లికేషన్ లో ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అద్భుతం, అందరూ చక్కటి అప్లికేషన్లు తీసుకున్నారు. అది అందరి ముందు సంఘం ముందు మీరు అప్లికేషన్ చెప్పారు. అలా మీరు ఉండాలి అన్నది మీరు ప్రార్థన చేసుకోవాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరు టీం సభ్యుల్లో నుంచి ప్రభు మన తలంపుల్లోకి తీసుకొచ్చిన ఈ 13 వాక్యాలను ఎత్తిపట్టి అక్లుప్తంగా 1 or 2 minutes లో మీరు స్తుతులు చెల్లిస్తే సమయాన్ని అధ్యక్షులు గారు చెప్పేద్దాం. అప్లికేషన్స్ బట్టి కానీ, జరిగిన బైబిల్ స్టడీని బట్టి కానీ, ఏదైనా వీటిని బట్టి స్తుతులు చెల్లిస్తే మనం ఇమేజర్ గా ఫోకస్ అంతా ప్యాసేజ్ మీద పెట్టి ప్రభువా ఈ ప్యాసేజ్ లో ఇది 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 మీరు మాట్లాడారు, నేర్పించారు, అలాగే మేము ఉంటాము, మీకు వందనాలు అంటే క్లోజ్. మీకు బాగుంటది, ఒకసారి రివ్యూ లా కూడా ఉంటది. ఆల్రెడీ స్టోరీ కింద ఉదయభాస్ ఏ చెప్పాడు కాబట్టి నువ్వు రమేష్ టీచర్ గా తీసుకుంటారు.
ఓకే సార్. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా పరలోక ప్రియ తండ్రి, నీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి నీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ రోజు ప్రభు బైబిల్ స్టడీలో ప్రభు నాయన, ఇదిగో తండ్రి నీ యొక్క మాటలను మేము ధ్యానిస్తూ చాలా చక్కనైనటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చారు దేవా. నీ నామానికి మహిమ చెల్లిస్తా ఉన్నాము. ఈ రోజు ప్రభు నాయన నీ యొక్క మాటలను మేము ధ్యానిస్తూ ప్రభు నాయన, అవును తండ్రి నాయన, మారు మనస్సు అంటే ఏమిటి, అవును తండ్రి నాయన, పరలోక రాజ్యానికి సమీపించాలంటే ప్రభునైన ప్రతి మనిషికి మారు మనస్సు అనేటటువంటిది అవసరమని మీరు మాకు తెలియపరిచారు దేవా. ఇదిగో తండ్రి చీకటిలో ఉండేటటువంటి మా యొక్క జీవితాలను ప్రభునైనా నీ యొక్క వెలుగులో ప్రభునైన మమ్మల్ని నడిపిస్తూ వాడుకుంటున్న విధానమును బట్టి నీ నామానికి మేము మహిమ చెల్లిస్తా ఉన్నాము తండ్రి నాయన. అలనాడు ప్రభునాయన నీ యొక్క శిష్యులుగా ప్రభునాయన, ఇదిగో తండ్రి నాయన, జాలరులని ప్రతి ఒక్కరిని మీరు ఎన్నుకున్నారు. ఈనాడు ప్రభునాయన మీరు కూడా మమ్మల్ని వాడుకుంటున్నాయన, నీ యొక్క సేవా పరిచర్యలో ప్రభునాయన ముందుకు నడిపిస్తా ఉన్నారు. నీ నామానికి మేము మహిమ చెల్లిస్తా ఉన్నాము తండ్రి నాయన. అవును తండ్రి నాయన, మేము ఎప్పుడు కూడా ప్రభా నీ సేవా పరిచర్యలో వాడబడుతూ నీ కొరకై ప్రభునాయన మా ప్రాణమున్నంత వరకు, మీరు మాకు ఈ లోకంలో ఉంచినంత వరకు కూడా ప్రభునాయన నీ సేవా పరిచర్యలో ప్రభునాయన అల్లు పెరుగక ప్రభునాయన, ఇదిగో తండ్రి నేను ప్రకటించేటటువంటి భాగ్యంతో నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, మేము పనిచేసే ప్రాంతాలు, మేము తిరిగే ప్రాంతాలు, ప్రతి ప్రాంతంలో కూడా నాయన, ఇదిగో తండ్రి నీ జనన మరణ పునరుస్థాన నీ యొక్క వార్తను ప్రభునాయన మేము ప్రకటించే వారముగా ఉంటూ ప్రభునాయన ఈ రోజు మేము తీర్మానం తీసుకున్నటువంటి అంశాలు ప్రభునాయన ఈ విధంగా ఉంటానని మేమందరం కూడా చెప్పినటువంటి విషయాలను బట్టి కూడా ఎత్తిపట్టుకుంటా ఉన్నాం తండ్రి నాయన. మా యొక్క జీవితాలను ప్రభునాయన అవి సఫలపరచండి ప్రభు, నీలో మేము ఇంకా బలంగా వాడబడేటటువంటి భాగ్యముతో నింపండి. ఇదిగో తండ్రి ప్రత్యేకంగా ప్రభునాయన అన్ని విషయాల ముందునే నడిపిస్తున్నటువంటి సిఎస్ఆర్ గారికి ప్రభునాయన మీ దేవుని ఆశీర్వాదంతో నింపండి. మమ్మల్ని ప్రభు ఆధ్యాత్మికంగా ఎంతో బలపరుస్తున్నటువంటి సార్ గారిని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు ప్రభు నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్.